తలుపులు తెరిచేయండి. ఓ కిటికీ తలుపులు తెరిచేయండి. దగ్గరగా ఉన్నవాళ్ళు మేము ఈ కిటికీ తలుపులు తెరిచేసుకోండి. నేను మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాను. దాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ మీరు చెప్తూ ఉండాలి 10 మందికి. మొట్టమొదట మీరు చెప్పవలసినటువంటి విషయం ఏంటి అంటే ఇది యుగ సంధి. ఈ విషయం మర్చిపోకండి. ఇది తెలియటం లేదు మనుషులకు అసలు వాళ్ళు ఏ కాలంలో జీవిస్తున్నారు. యుగ సంధి అనేటటువంటి కాలము ఎప్పుడైతే మనం మాట్లాడతామో రాజు దగ్గర నుంచి అడుక్కునేవాడు వరకు కూడా ఒకే కార్యక్రమాలు చేస్తారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యుగ సంధి కాలంలో రాజాధిరాజుల దగ్గర నుంచి అడుక్కు తినేవాడి వరకు ఒకే కార్యక్రమాలు చేస్తారు. కార్యక్రమాలు మారవు. అదే అర్థం అవటం లేదు. మీకు ఇంజనీర్ ఇంజనీరింగ్ పనిచేస్తాడు, డాక్టర్ లాయర్, స్టూడెంట్ చదువుకుంటాడు, టీచర్ పాఠాలు, వేరు వేరు పనులు ఇవి. కానీ నేను చెప్పింది ఏంటో గుర్తుంచుకోండి, వీళ్ళందరూ కూడా యుగ సంధి కాలంలో ఒకే పని చేయి తీరాలి. చెయ్యకపోతే అసలు వాళ్ళు వాళ్ళ పనులు జరగవు. రోజుకు వచ్చే యుగ సంధిని ఏమంటారని చెప్పాను నేను, ఉషోదయము సూర్యాస్తమయము. నిద్ర లేవగానే రాజు ఏం చేస్తాడో అడుక్కునేవాడు కూడా అదే పని చేస్తాడు అనుకుంటాను నేను. కాదా? నేను రాజునే కనుక అడుక్కు తినేవాడు చేసే పని చేయను అంటాడా? అంటే ఏమవుతాడు? చచ్చాడనమాట వాడు. బాత్రూమ్ వెళ్ళలేదనుకోండి, వెళ్ళకూడదు అని చెప్పిన ఉదాహరణ అర్థమైందా? యుగ సంధి కాలంలో అంటే రాత్రి నుంచి పగలకు వచ్చే కాలంలో మీరు ఒకే కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడైతే సాయంత్రం గందరగోళం అయింది కానీ, లేకపోతే సాధారణంగా సాయంత్రం అయ్యేసరి కల్లా పూర్వకాలంలో ఇంటికి వచ్చేవారు మనుషులు ఆహారం తినేసి నిద్రకు ఉపక్రమించేవారు. ఎవరైనా ఒకే పని చేయాలి యుగ సంధి కాలంలో. అది గుర్తుంచుకోండి. అంచేత కార్యక్రమాలలో తేడాలు వచ్చాయి అంటే మీరు యుగ సంధిలో చేయవలసిన పని చేయటం లేదు. చేయకపోతే మీరు ఊహించుకోండి, పొద్దున్నే స్నానం చేయకపోతే పళ్ళు తోకోకుండా కళ్ళల్లో పుసులేసుకుని టాయిలెట్కి వెళ్లకుండా టిఫిన్ చేయకుండా అదాగి వెళ్ళిపోయారు అనుకోండి ఆఫీస్, భలే ఆనందిస్తారు అందరూ కూడా. ఓ అవధూత్ వచ్చేసాడు మా దగ్గరికి కదా, యుగ సంధి కాలంలో చేయవలసినటువంటి విశిష్ట కార్యక్రమాలు అందరూ చేయవలసినదే. నో ఎగ్జెంప్షన్. ఎప్పుడు ఎగ్జెంప్షన్ ఇవ్వబడుతుంది? అనారోగ్య కారణంగా. ఎలాంటి అనారోగ్య కారణంగా? నీ నిత్య లెక్చరర్ లెక్చరర్ పని, డాక్టర్ డాక్టర్ పని చేయలేని స్థితిలో మంచం మీద ఉంటేనే సరేలే ఏం చేస్తాం, మంచం మీద ఉన్నాడు సరేలే ఇప్పటికే, అర్థమైంది కదా. అంతేత మీరు అనారోగులు అవుతేనే, రోగగ్రస్తులు అవుతేనే, అది కూడా మంచం మీద పడి ఉంటేనే ఈ యుగసంధి కాలంలో చేయవలసినటువంటి పనులకి మీకు ఎగ్జెంప్షన్. రోగగ్రస్తులకు కూడా పూర్తి ఎగ్జెంప్షన్ ఉండదు. ఎట్లా చేయాలంటే మంచం మీద చేయిస్తాం, స్నానం చేస్తారు వాళ్ళు, తడిబట్టలతో ఒళ్ళు తుడుస్తాం కానీ మంచం మీదే చేస్తాం, టాయిలెట్కి వెళ్తారు కానీ మంచం మీదే. కార్యక్రమాలలో అప్పుడు కూడా మార్పు రాదు కానీ తేడా వస్తుంది. ఇది బాగా మీరు వంట పట్టించుకోవాలి. యుగసంధి కాలము ఒక చక్రీయ క్రమంలో వస్తూ ఉంటుంది. సూర్యోదయం అయిందంటే గ్యారంటీగా సూర్యాస్తమయం, సూర్యాస్తమయ్యిందంటే గ్యారంటీగా. అలాగా 100 సంవత్సరాలకి, 1000 సంవత్సరాలకి, 1,00,000 సంవత్సరాలకి, 1,00,000,000 సంవత్సరాలకి వచ్చేటటువంటి యుగ సంధులు ఉంటాయి. మనకి పొద్దున్న నిద్ర లేచిన తర్వాత, సూర్యోదయ కాలం తర్వాత ఆఫీస్కి వెళ్ళేది మళ్ళా యుగ సంధికాలం, సంధికాలం. ఇంచేత అందరూ ఆ టైంలో ఒకే పని చేస్తారు. ఏం చేస్తారంటే ఇడ్లీ నుంచి బయటకు వస్తారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఆ 10 గంటలు ఆ ప్రాంతాల్లో ఏం చేస్తాం, బయటకు వస్తాం, ఇంటి నుంచి బయటకు వస్తాం, ఆఫీస్కి వెళ్ళేటటువంటి డ్రెస్ తీసుకుంటాం, ఏదో ఒక వాహనం ద్వారా ఆఫీస్కి చేరుకుంటాం. ఇది అందరికీ తప్పదు కదా, విద్యార్థికి తప్పదు, లెక్చరర్కి తప్పదు, ఆఫీసర్స్కి తప్పదు, కలెక్టర్కి తప్పదు, మినిస్టర్కి తప్పదు. సంధి కాలాలలో చేసే పని సర్వజనీయముగా ఉంటుంది అన్నది అర్థమైందా అందరికీ? అందరికీ అర్థమైందా? మీరు ఊహా అనకపోతే నేనేం చేస్తా, మళ్ళీ చెప్తా ఇదే, మీరు ఊహా అనేంత వరకు అందరికీ అర్థమైందా? యుగ సంధి కాలంలో ఒకే కార్యక్రమాలు అందరూ చేయాలి, అర్థమైంది కదా. ఇది మీరు చెప్పాలి మనుషులు. ఈరోజు మనం ఏ సత్యయుగం గురించి, యుగ సంధి గురించి మాట్లాడుకుంటున్నామో అది 6,000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే యుగ సంధి. ఉదాహరణకి కాలేజీలోనే మనకి ఇంట్లో వచ్చేది, అందరికీ వచ్చేది ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమయం, కాలేజీకి వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం అయిపోయేసరికల్లా మళ్ళీ రివర్స్ గేర్లో అందరూ వస్తారు. కానీ కాలేజీలో సంవత్సరానికి ఒకసారి ఇంకో యుగ సంధి వస్తుంది, పరీక్షలు అది కామని అందరికీ. పరీక్షాకాలంలో మార్చి వచ్చేసరికి ఇప్పుడేదో అవకతవక అయింది, అది వదిలేసేయండి డేట్స్ అవి, లేకపోతే గ్యారంటీ మార్చి నెల ఏప్రిల్ నెల వచ్చింది అంటే ప్రిపరేషన్ హాలిడేస్, అందరూ చదువుకుంటారు, సిలబస్ పూర్తి అవ్వకపోతే సిలబస్ పూర్తి చేయబడుతుంది, పరీక్షలు రాస్తారు. పరీక్షలు రాయగానే మళ్ళీ ఇంకో సంధి వస్తుంది, అప్పుడు సెలవులు, లాంగ్ లీవ్. సంధి అంటే అర్థమైందా? రెండు విశేష కార్యక్రమాలకి మధ్య ఉన్నటువంటి జంక్షన్. కొన్ని సంవత్సరానికి ఒకసారి వస్తాయి పరీక్షలు లాంటివి, ఎలక్షన్ లాంటివి కరెక్ట్ లీడర్స్ ఉంటే 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి, లేకపోతే 100 రోజులు పూర్తయిపోగానే వాళ్ళు సినిమాలకి ఆడినట్టు 100 రోజులు పూర్తయిందా అనుకుంటారు, మళ్ళీ అది వేరే విషయం. అంచేత ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావలి యుగ సంధి గురించి లలితా సహస్రనామ మీకు చెక్కి ఇది. మీకో యుగ సంధి ఉంది, శ్వాస లోపలికి తీసుకుంటున్నాం మళ్ళీ బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్ళింది బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళే శ్వాస బయటకు వచ్చేటటువంటి శ్వాస, ఇదొక యుగ సంధి. పూరక రేచకాల మధ్య యుగ సంధి. ఇంకోటి కుంభకం యుగ సంధి, అంతఃకుంభకం బాహ్య కుంభకం. అర్థమవుతుంది అందరికీ? అంచేత ఈ యుగ సంధి అనేది సెకండ్స్ లో జరిగిపోవచ్చు, సంవత్సరాల తరబడి జరగవచ్చు, యుగాల తరబడి జరగవచ్చు. కానీ వేల సంవత్సరాల్లో జరిగే వాటిని యుగ సంధి అంటాం, మిగతా వాటిని సంధ్యా సమయము అంటాం. అదొక నామిన్క్లేచర్, మనం ఏర్పరచుకున్నటువంటి పేరు. ఇది 6000 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది కనుక దీన్ని యుగ సంధి అంటాం. ఈ యుగ సంధి కాలం కరెక్ట్ గా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ చాలా పెద్ద రహస్యం అది. ఇంకేంటే, ఈ క్యాలిక్యులేషన్స్ తెలుసుకున్నటువంటి వాడు ప్రపంచంలో చాలా మ్యాజిక్ చేసి అందరూ పడుకుంటారు అని తెలుసు. వీడికి తెలుసు ఈ టైం అప్పుడు ఇది జరగబోతోంది అని, వీడొక్కడు మెలకుగా ఉంటాడు. ఏమవుతుంది? వాడు లాభం పొందేస్తాడు, శాశ్వతమైనటువంటి లాభం పొందేస్తాడు. అందువల్ల ఋషులు ఏం చేశారు అంటే, ఈ యుగ సంధి కాలాన్ని డైరెక్ట్ గా మీకు అందజేయలేదు, వాళ్ళు కావాలని అందజేయలేదు. రామాయణంలో జటాయువు, సంపాతి, నలనీలుడు, జాంబవంతుడు, ఉడత, ఇవన్నీ కూడా సంధ్యాకాలాలకి ప్రతీకలు. కానీ అన్ని సంధ్యాకాలాలు ఇంటర్లింక్డే, అది గుర్తుంచుకోండి. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలు ఉంటేనే నెల వస్తుంది, 30 సార్లు జరుగుతాయి. అలాంటివి 12 సార్లు జరిగితే ఒక సంవత్సరం పూర్తవుతుంది. అంతే, ఈ సంధ్యాకాలాలను మీరు విడదీయలేరు. దీన్నే భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే, ఏవం ప్రవర్తితం చక్రం, ఈ సైక్లిక్ ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇది ఎవడు ఆపలేడు, మనము ఆపలేము. 1850వ సంవత్సరం నుంచి 2150 వరకు ఈ యుగ సంధి ఉంటుంది అని మహనీయులు చెప్పారు, సైంటిస్టులు చెప్పారు. ఈనాడు మన సైంటిస్టులు ఎలాగైతే ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం, ఆస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం, రేపు 17వ తారీఖున చంద్రగ్రహణం వస్తుంది అని చెప్తే చంద్రగ్రహణం వచ్చి తీరుతుంది కదా, అది ఎంత ఖచ్చితమో ఇది అంతే ఖచ్చితం. 1850వ సంవత్సరం నుంచి 2150 అంటే ఇటు 150 అటు 150, 300 ఇయర్స్. ఈ యుగ సంధి 300 సంవత్సరాలది. కొంచెం ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కనుక గమనిస్తే, 1850 నుంచి సైన్స్ యొక్క అభివృద్ధి ఎంత వేగంగా జరిగిందో అది గత కొన్ని 100,000 సంవత్సరాల బట్టి జరగలేదు అని తెలుస్తుంది. యాజ్ ఎ సైంటిస్ట్ నేను చెప్తున్నాను, యాజ్ ఎ బయోకెమిస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి నేను బయోకెమిస్ట్రీ చెప్పాను, కెమిస్ట్రీ చెప్పాను. అంచేత మీకు సైన్స్ గురించి ఏం తెలుసు మాస్టారు అనకుండా ఉండటానికి చెప్తున్నాను, అదే గొప్ప అనుకోవటం లేదు నేను. అది గొప్ప అయి ఉంటే అది రిజైన్ చేసి ఈ పనులు చేయటానికి నేను మీ దగ్గరికి వచ్చి ఉండేవాడిని కాదు. కానీ వచ్చిన గొడవ ఏంటంటే, నీకు చెప్తే హక్కు ఉందా లేదా? ఉద్యోగం ఇవ్వాలి, ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే ముందు నీకు ఆ విషయం తెలుసుందా తెలీదా? కానీ అన్ఫార్చునేట్ గా ఆధ్యాత్మికతలో మీరు ఎవరు ఏది చెప్తే అది వినేస్తున్నారు. కొంచెం ఆ రోగం నుంచి బయటపడండి. సైంటిస్ట్ చెప్తే ఏం చెప్పినా వింటాం మనం, కానీ రోడ్డు మీద వెళ్ళేవాడు ఏదైనా చెప్పాడు అనుకోండి, వాడికి సైంటిఫిక్ ట్రైనింగ్ లేదనుకోండి, వాడేం చెప్తే దాన్ని నమ్మం మనం. తేడా ఉంది కదా. ఏంటి తేడా అక్కడ? చాలా జాగ్రత్తగా నేను ఇచ్చే ఒక ఉదాహరణ అర్థం చేసుకోండి. మీకు అనేక డౌట్స్ వస్తూ ఉంటాయి, ఆ డౌట్స్కి నివారణ జరుగుతుంది. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు, నేను రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ధన సహాయం చేయండి అంటే మీరు మొదటి వేసే ప్రశ్న ఏంటి? ఏం చేస్తున్నావు బాబు? మాకు క్యాన్సర్కి మందు కనిపెట్టాలని ఉందండి. చాలా మంచిది బాబు, ఎంత కావాలి? నాకు 20 కోట్లు కావాలి. ఇచ్చేస్తాం అడిగి, ఎప్పుడు ఇస్తాం? ముందు నీకు క్యాన్సర్ గురించి రీసెర్చ్ చేస్తే అర్హత ఉందా లేదా అని చూస్తాం మనం. అర్హత ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాం మనం. ఇప్పుడు క్యాన్సర్ పేరు మీద కొన్ని కోట్ల డాలర్లు రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎన్ని రోజుల నుంచి? నాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా ఖర్చు అవుతూ ఉండుండవచ్చు. ఎవరి ద్వారా ఖర్చు పెట్టబడుతుంది, ఆ విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి చేస్తున్నటువంటిది. క్యాన్సర్కి మందు వచ్చిందా? మందు రాలేదు కనుక రీసెర్చ్ ఆపుతావా? అంచేత మహనీయులు చెప్పినటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలు ముందు ఎవరు చెప్పారు? చెప్పినవాడు చెప్పింది కరెక్ట్ అని తెలిస్తే రిజల్ట్ వచ్చినా రాకపోయినా మీరు కొనసాగించవలసిందే అనేది మీకు తెలియాలి. ఉదాహరణ నేను మీకే చెప్పాను కదా, క్యాన్సర్కి ఎంతవరకు కొనసాగిస్తారు వాళ్ళు? ఏమో ఎన్ని సంవత్సరాలు, రేపే వచ్చేవచ్చు మందు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత రావచ్చు, కానీ ఆగదు. అలాగే ఋషుల యొక్క ఈ ప్రణాళిక కూడా ఆగదు. కానీ అన్ఫార్చునేట్ గా ఏమైందంటే ఈ ఆధ్యాత్మిక విద్యలో ఎవడు పడితే వాడు మాట్లాడటం మొదలెట్టాడు, పుస్తకాలు చదివి మాట్లాడటం మొదలెట్టాడు. సాధకులు మాట్లాడాలి, పుస్తక జ్ఞానం పనికిరాదు. సైన్స్లో వీ డోంట్ యాక్సెప్ట్. మీరు ప్రాక్టికల్స్ చేశారా లేదా, మీరు సాధకులవునా కాదా, సాధన చేయనటువంటి వాడు, పుస్తక పరిజ్ఞానం లేనివాడు, ఇవి రెండు కలిసి ఉండాలి. సైన్స్ థియరీ తెలిసి ప్రాక్టికల్ తెలియకపోయినా లాభం లేదు, మాకు ప్రాక్టికల్స్ వస్తండి కానీ థియరీ తెలియదన్నా లాభం లేదు. రీసెర్చ్ చేయలేడు వాడు, రెండు రావు. ఆధ్యాత్మికతలో దయచేసి మీరు ఆ నియమాన్ని పాటించండి, ఎవరు పడితే వాళ్ళు చెప్పారని వినకండి. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో, ఇది మన పూర్వీకులు చెప్పింది నేను చెప్తున్నాను, ఋషులు చెప్పింది చెప్తున్నాను అన్నాడు తప్ప నేను చెప్తున్నాను అనలే. ఏ సైంటిస్ట్ కూడా నేను చెప్తున్నాను అండి, డాల్టన్ చెప్పింది చెప్తున్నాను, న్యూటన్ చెప్పింది చెప్తున్నాను, ఐన్స్టీన్ చెప్పింది చెప్తున్నాను, మిగతా వాటిలో ఎకానమిక్స్లో ఒకటే మాస్టర్స్ లా నేను చెప్తున్నాను, ఇంకోళ్ళు చెప్పిన నియమాన్ని నేను చెప్తున్నాను. అలాగా ఎవడు పడితే వాడు ఆధ్యాత్మిక జగత్తులో తెలియనటువంటి పరిజ్ఞానంతో మాట్లాడేటటువంటి దానికి మీ ద్వారా ఫుల్ స్టాప్ పడాలి. మాట్లాడేటప్పుడు ఎవడైనా ఏదైనా చెప్తే అసలు నువ్వు ఎవడివయ్యా, హూ యు ఆర్, ఈ విషయం గురించి మాట్లాడేటటువంటి స్టేటస్ మీకు ఏముంది, ఎవరు పడితే వాళ్ళు చెప్పింది వినకండి. ఇందులో వేషభాషలు పోస్టులు ముఖ్యం కాదు. నా ఉద్దేశం మీకు అర్థమైంది. సాధకుడవునా కాదా, శాస్త్ర పరిజ్ఞానంతో పాటు సాధకుడవుతేనే మీరు వినండి. అందుకే నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చినా భైరవ మాస్టర్ని అడుగుతాను ఆసనాలు చెప్పమని, నాకు రాక కాదు, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ ఉన్నప్పుడు ఉపయోగించుకోలేకపోతే మీ ఊళ్ళోనే డాట్ 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 మీ ఇష్టం, నేనేం చేస్తాను. చేత ఈ విషయం చాలా గుర్తుంచుకోండి, యుగ సంధిలో కొన్ని కామన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ కామన్ ప్రోగ్రామ్స్ తెలియకపోవటం వల్ల పాలిటిక్స్లో ఒకే గవర్నమెంట్ మీకు లాభం రావటం లేదు. కానీ సమస్య ఏంటో తెలుసా, మళ్ళా వాళ్ళు కామన్ ప్రోగ్రామే ఏర్పరచుకుంటున్నారు. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో, ఒకే ప్రభుత్వం రావటం లే ఎక్కడ అంటే ఏంటి, ఓ కాంగ్రెస్ ఓ బీజేపీయో ఓ కమ్యూనిస్టులో ఎవరో రావటం లే, మిక్స్డ్ వస్తుంది. మరి మిక్స్డ్ వచ్చేసరికల్లా ఏం జరుగుతుంది, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, వాడి ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, అందరూ కలిసి ఒప్పుకున్నటువంటి కామన్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఈ యుగ సంధి కాలంలో కామన్ ప్రోగ్రామ్ చేయవలసి ఉంటుంది కనుక ప్రపంచంలో ప్రతి చోట కామన్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, అది గుర్తించండి. ఈ కామన్ ప్రోగ్రామ్స్ లో ఇందాక నేను చెప్పాను అథారిటీ, నేను ఏ ప్రోగ్రామ్ పాటించాను మాస్టారు, మీరు ఒకళ్ళేమో అది చెప్తున్నారు, ఒకళ్ళేమో ఇది చెప్తున్నారు, ఒకళ్ళు అది చాలా గొప్పదంటున్నారు, ఒకళ్ళు చాలా గొప్పదంటున్నారు, మేమేం ప్రోగ్రామ్, అందరి గొప్పవే, ఏ ఋషి చెప్పినా అన్ని గొప్పవే. కానీ ప్రశ్న గొప్పతనాన్ని కాదు, మన లక్ష్యం వైపు తీసుకెళ్లేది అవ్వాలి. ఎంచేత ముందు ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం ఏమిటి, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ముందు అది ప్రశ్నించుకోండి. ఎందుకు నువ్వు చేస్తున్నావు ఈ ఆధ్యాత్మిక సాధన? MBBSలో జాయిన్ అయ్యేవాడు మందులు ఎలా ఇవ్వాలో నేర్చుకుంటాడు. ఇంజనీర్, కామర్స్, కెమిస్ట్, ఫిజిక్స్ చాలా స్పష్టంగా ప్రతిరోజు వాడు క్లాస్కి వెళ్తాడు, క్లాస్ నుంచి బయటకు వస్తాడు. ఓ లక్ష్యం ఉంటుంది, ఓ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్కి అనుగుణంగా వాడు చేస్తాడు కనుక సర్టిఫికేట్స్ వస్తున్నాయి. ఆ సర్టిఫికేట్స్ ఇచ్చిన వాడిని మనం గౌరవిస్తున్నాం. ఇంకేత మనకి నమ్మకం ఉంది, ఏ విద్యాలయం నుంచి వాడు బయటకు వచ్చాడో వాడికి ఆ విషయం చెప్పబడింది అని. లేకపోతే ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నా అందరూ కామనే, ఏ యూనివర్సిటీ నుంచి ఎవడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నా ఉద్యోగానికి అర్హుడే. అంతే తప్ప నువ్వు నీ యూనివర్సిటీ నుంచి వచ్చావు, మా యూనివర్సిటీ నుంచి రాలేదు అని అందరూ. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎంత విషమ ప్రవేశించిందో చూడండి. ఒక గ్రూప్కి ఒక గ్రూప్కి అవగాహన లేదు. కరెక్ట్ చెయ్యాలి మనం, లేదు లేదు అని ఊరుకుంటే అట్ట. కానీ కరెక్ట్ చేయాలంటే ముందు మనకి అవగాహన ఉండాలి. మనకి అవగాహన లేకపోతే ఏం చేయాలి? కౌన్సిలింగ్. ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ వచ్చినప్పుడు మనకి దేనికి వెళ్ళాలి, ఎలా చేయాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెసర్స్ అక్కడ కూర్చొని ఉంటారు మీకు కౌన్సిల్ చేయడానికి. ఇది చేసుకొని ఆయన, ఇది చేసుకొని ఆయన, ఇది చేసుకొని ఆయన. అవునా? మనము ఆధ్యాత్మిక జగత్తులో ఈ కౌన్సిలింగ్ పని చేపట్టాము. మీరు ఎటు వెళ్ళ తెలుసుకున్నారు ఆధ్యాత్మికతలో? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా నేను ప్రణాళికకి వస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది సర్వజనీయముగా సంభవం అవుతే 2011 లోపల ఒక విశ్వవిద్యాలయంగా మనం రూపొందించాలి, యూనివర్సిటీ తయారు చేద్దాం మనం. ఆధ్యాత్మిక యూనివర్సిటీ బట్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ అప్రోచ్. మొట్టమొదటిది మనిషికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. ఫస్ట్ ఆరోగ్యం. గో సాధన చేసినటువంటి వాళ్ళకి ఆరోగ్యానికి ధోకా ఉండదు. ఫస్ట్ పాయింట్ ఆధ్యాత్మిక జగత్తులో మీకు చెప్పబడేది ఏంటి అంటే ఆవు. ఆవుకి యొక్క మాలిన్యాలను కూడా, అంటే ఉచ్చ, పేడ, ఇవి కూడా రోగ నివారణలో అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెప్తోంది. నా అనుభవంతో నేను చెప్పింది ఏంటి అంటే అనేక రోగాలు 3 రాత్రులు మీరు గోశాలలో ఉండి గో ఆవులకి ప్రదక్షిణ చేస్తూ ఉంటే తగ్గిన కేసెస్ కొన్ని వందలు చూశాను. మొన్ననే క్యాన్సర్ తగ్గిన ఆమె ఒక ఆమె వచ్చింది భీమవరం నుంచి. నేను ఒంగోలులో ఉన్నప్పుడు చాలా, అసలు నేను ఆవిడ నా దగ్గరకు వస్తే నేను గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉందంటే అలా ఉంది వాడు, రేడియేషన్ ఇచ్చేసి. డాక్టర్ని నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళ విద్య అది, ఆ మార్గంలో ఓకే. వాళ్ళు నేర్చుకున్న విద్యను ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళు మన మీద ఖచ్చితం ఏం చేయటం లే. క్యాన్సర్ పేషెంట్ ఒంగోలుకి వచ్చింది భీమవరం నుంచి. మాస్టర్ అంది, అమ్మ నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ప్రస్తుతం నా హోమియోపతి కానీ, హోమియోపతి నాకు కొంచెం వస్తు పనిచేయదమ్మా, కానీ ఒకటి పనిచేస్తుంది, ఋషులు చెప్పినటువంటి గోసేవ చేసుకుని. ఎప్పుడు అనే ప్రశ్న నన్ను అడగండి ఎప్పుడు. ఎందుకంటే నన్ను ఎప్పుడు అని అడిగారో మీరు ఇరుక్కుపోతారు. నేను ఇప్పుడే చేయండి తక్షణం, నో పోస్ట్పోన్మెంట్. రేపేమవుతుందో వాళ్ళకి తెలుసు. నేను అందుకే చెప్తాను, నాకు ఒక రోగం ఉందమ్మా, ఆ రోగం నుంచి నేను బయటపడలేకపోతున్నాను. ఏంటా రోగం అంటే తక్షణం చేసేయాలి, ఏదనుకున్నా తక్షణం అయిపోవాలి. డీటీపీ అవ్వాలి అంటాను, ఓ ప్యాంప్లెట్ రాస్తాను, నాకు 1/2 గంటలో కావాలంటాను. అంతేత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా పక్కనే కూర్చుని లెక్చర్నే డైరెక్ట్గా చేసేస్తున్నారు. ఇంకా తక్షణం మాస్టర్ అంటానికి వీలు లేదు. సరే తక్షణం ఉండిపోమ్మా, 3 రాత్రులు నెలకి గోశాలలో ఉండు, దాని తర్వాత గో మహామంత్రాన్ని నువ్వు జపం చేసుకో. ఇది 3 నెలలు అయింది జరిగి. మొన్న ఆవిడ వస్తుంది, నడక అర్థమవుతుంది కానీ మనిషి ముందురాయిలా ఉంది, హెల్దీగా జుట్టు వచ్చేసింది, పొడుగాటి జుట్టు, గుర్తుపట్టలేకపోయింది. మాస్టర్ మీరు చెప్పినట్టు చేశాను, చేస్తూనే ఉన్నాను, ఇది గుర్తుంచుకోండి. ఆవులు మన గురువుల వెనకాతల కృష్ణుడికి కానీ దత్తుడికి కానీ ఆవులు ఉండటానికి కారణం ఏంటంటే, ఆవుని ఉపయోగించుకోకుండా మీరు ఆరోగ్యము వాక్ శక్తి పొందలేరు. ఎప్పుడైతే మనం దాన్ని వదిలేసుకున్నామో మన వాక్ శక్తి పోయింది. 1000 ఆవులు ఉన్న చోట ఒక మనిషి ఉంటే వాడి నోట్లోంచి ఏ మాట వస్తే ఆ మాట జరుగుతుంది. చేసి చూసుకోండి మీరు, ఋషులు చెప్పినటువంటిది. 1000 ఆవులు ఒక చోట ఉండాలి, 1000 గోశాల నిర్మాణ పథకము మీరు ఆలోచించుకోండి ఎలా చేస్తారు. కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, యముడు వాహనం మీద మనకి ప్రీతి ఎక్కువైంది తప్ప ఆవు మీద ప్రీతి తగ్గింది. గేదె పాలు చాలా రుచిగా ఉంటాయి అని తాగుతాను తప్ప గేదెన్నా దున్నపోతున్నా సెక్స్ డిఫరెన్సేగా. యముడు వాహనం వాయిస్తుంది, ఆవుల దగ్గర గడపండి, ఆవుల్ని పూజించటం నేర్చుకోండి, వాక్శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. ఇది మొదటి కార్యక్రమం. దీనికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని నేను పాంప్లెట్ తయారు చేయమని చెప్పాను నేను. అవి ఇది అయిపోయే లోపలే రావచ్చు మీ దగ్గరికి, కావలసిన వాళ్ళు తీసుకోండి. 33 లక్షల మంత్రజపం పూర్తవుతే మంత్రం సిద్ధిస్తుంది. మన భారతీయ మంత్ర విద్య ఏం చెప్తుంది అంటే, ఏ మంత్రం అయినా సరే 800,000 పూర్తి చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. ఇంకట చాలా తెలివైన వాళ్ళం మనం. మా గురువు గారు ఖర్చు చెప్తా ఉండేవాడు, జగద్గురు అయిపోవటం చాలా తేలిక అని. మిగతా విషయాలు చాలా కష్టం కానీ జగద్గురు అయిపోవటం చాలా తేలిక. మీరు పని చేయండి, వచ్చేసింది, మీరు పని చేయండి అన్నారు ఆయన. జగద్గురువే కదా నువ్వు అవ్వాలనుకుంటున్నావు, జగత్ అనే పేరు గల ఒక వ్యక్తిని మీ దగ్గర పెట్టుకోండి. మీరు వాడితో ఏం చెప్పాలి అంటే, జగత్ అనే పేరు వాడు, ఈయన నా గురువు అని చెప్పించండి. అప్పుడు మీరు ఏమైపోతారు, అయిపోయారు కదా, దానికి ఇంత గొడవ ఎందుకు కదా. ఇందుకు ఈ ఉదాహరణ నాకు గుర్తొచ్చింది అంటే, ఏకాక్షరి మంత్రాన్ని 100,000 సార్లు చేస్తే మరి జపం సిద్ధి అయిపోవాలి కదా. మరి ఇందాక నేనేం చెప్పా, మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని 800,000 చేస్తే మంత్రం సిద్ధిస్తుంది అని. కానీ ఏకాక్షరి మంత్రానికి అది వర్తించదు, 32 లక్షలు చేస్తేనే అది ఫలిస్తుంది. కదా ఋషులు మన తెలివితేటల గురించి తెలుసు వాళ్ళకి, 100,000 మనం మంత్రసిద్ధి పొందేద్దాం ఏకాక్షరి మంత్రాలు అయితే 32. మంత్ర విద్య గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇవాళ నేను యుగ సంధి కాలంలో మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలలో మొదటి కార్యక్రమము ఏమిటి అంటే గోసేవ. గోసేవ వల్ల పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు అని మన ధర్మ రామాయణం చెప్తుంది. దిలీపుడికి పిల్లలు లేరు, సులక్షణ, దిలీపుడు రఘువంశంలో రాజులు అయోధ్య నగరానికి, వాళ్ళ రాజగురువు వశిష్ఠుడు. వశిష్ఠుడిని అడిగాడు, నేనేం చేయలేనయ్యా, ఆవు వెనక తిరుగు 21 రోజులు, ఆవు వెనక తిరుగు నువ్వు, ఆవు కదులితే కదలాలి, కూర్చుంటే కూర్చోవాలి, ఆవు తిండి తిన్నాకే నువ్వు తిండి తినాలి, భార్యాభర్తలు ఇద్దరు గోశాలలోనే గడపాలి. 21 రోజులు చేశారు, రఘువంశం ఏర్పడింది. చిత గోశాలను ఉపయోగించుకోవటం నేర్చుకోండి, ఫస్ట్ పాయింట్. గోశాల వల్ల ఏమవుతుందని చెప్పాను, ఇంకోటి నేను, వాక్ శక్తి పెరుగుతుంది. ఈనాడు మనకి వాక్కి శక్తి లేదు. చివరికి ఎలా అయిందంటే, పిల్లి చేప నానికి ఊట్లు తెగుతాయి అనే స్థితికి వచ్చాం. కానీ పూర్వకాలంలో ఏ ఋషి ఆశ్రమంలో అయినా 1000 ఆవులు ఉండేవి. శమీక మహర్షి కథ ఒకటి గుర్తుంచుకోండి, అలాంటివి నేను కొన్ని 100 ఇవ్వగలను మీకు ఉదాహరణ. కానీ శమీక మహర్షి కథ ఎందుకు చెప్తున్నావు అంటే, ఈ కలియుగానికి, ఈ 6000 సంవత్సరాలకి లింక్ ఉంది. తపస్సు చేసుకుంటుంది, సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్ వచ్చాడు, రాజు కదలలేదు, పరీక్షిత్ కోపం వచ్చింది. కథ మీకు తెలుసు కదా, మెడలో చచ్చిపోయినటువంటి పాముని వేశాడు. చచ్చిపోయినటువంటి పాము అంటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, శ్వాస అని అర్థం. పాముని వాయుభక్షకులు అంటాం. చచ్చిపోయినటువంటి పాము అంటే ఈనాడు మన శ్వాస చనిపోయినటువంటి శ్వాస, మన శ్వాసలో దమ్ము లేదు, ఎలాగో బతుకుతున్నాం అంతే. వైటాలిటీ లేదు, ప్రాణశక్తి లేదు. అది వేశాడనమాట. అంటే రాబోయేటటువంటి కాలంలో మహాత్ములందరి శ్వాస ఇలాగే ఉంటుంది, అంటే వాళ్ళ వాక్ శక్తి పని చెయ్యదు. సంకేతంగా చెప్పాడు. ఇది శమీక మహర్షి కొడుక్కి తెలిసింది. ఆడుకుంటూ చిన్న బాలుడు, పెద్ద సాధకుడేం కాదు, కానీ ఏంటంటే 1000 ఆవులు ఉన్న చోట పెరిగినటువంటి వాడు, పెరుగుతూ ఉన్నటువంటి వాడు, కోపం వచ్చిన వాడు. ఏమన్నాడో తెలుసు కదా, నా తండ్రి మెడలో ఎవరైతే చనిపోయినటువంటి పాముని వేశాడో వాడు 7 రోజుల లోపల పాము కాటుతో మరణిస్తాడు, కోపంతో ఉన్న మాటలు, ఓ బాలుడు అన్నటువంటి మాటలు. కానీ ఏ వాతావరణంలో, 1000 ఆవులు ఉన్న వాతావరణంలో పెరిగినటువంటి బాలుడు. ఏమైందో తెలుసు కదా, వాళ్ళ తండ్రి కూడా ఆ వాక్ శక్తిని వెనక్కి తిప్పుకోలేకపోయాడు. ఆవులతో మీకు జరిగేటటువంటి లాభం అది, మీకు ఏ బాధ ఉన్నా కూడా ఆవు చెవిలో చెప్పుకోండి, తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంచెం అనారోగ్యం వల్ల నేను ఎక్కువ మీకు ఫోన్స్లో దొరకటం లేదు, దొరకను కూడా, కాస్త బాగా సెట్ అయ్యేంటి వరకు. అమెరికాలో మనకున్నటువంటి కొంతమంది స్నేహితులు ట్రై చేశారు, ఫోన్ చేశారు, 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 దొరకలేదు. ఏంటి అది ప్రాబ్లం అంటే, ఆ స్నేహితుడు యొక్క అమెరికన్ స్నేహితుడు కూతురు, 2 ఏళ్ల పాప, 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. ఇంకా అప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు ఆధ్యాత్మిక విద్య ఎంతవరకు. ఎప్పుడూ నేను చెప్పిన మాట అతను గుర్తొచ్చింది, ఒకవేళ గురువు నీకు లభించకపోతే, సద్గురువు మీకు అందుబాటులో లేకపోతే ఆవు చెవిలో చెప్పుకోండి, ముఖ్యంగా కుడి చెవిలో మీ సమస్య చెప్పేసుకోండి. ఇదే అతనికి చెప్పాడు. మామూలుగా అయితే విందుగా, కానీ 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయా ఇంకా జరగదు అంటే ఏమో అని చేశారు వాళ్ళు. 12వ రోజు 2 కిడ్నీస్ కరెక్ట్ అయిపోయాయి. అది కరెక్ట్ అయిపోయా నాకు చెప్పడానికి ఫోన్ చేయడానికి మళ్ళా నేను దొరకలే. ఈ లోపల ఇంకో ప్రాబ్లం వచ్చింది అతనికే, ఆ కాంట్రాక్టర్ అంటే ఆ 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయి తండ్రికి ట్రిక్ అర్థమైపోయిందిగా ఆయనకి. కానీ సమస్య ఏంటంటే అక్కడ ఆవులు మందల్లో ఉంటాయి, 1000 ఆవులు ఉన్నా చాలే అయితుందన్న నమ్మకం అక్కడ. అమెరికాలో అక్కడ 1 ఆవు 2 ఆవులు అలా ఉంటారు వాళ్ళందరూ, ర్యాంచెస్ అంటారు దాన్ని. ఇంకా చాలా మంది ఆవులు ఉన్న చోటికే వెళ్ళి ఉంటాడు అని అనుకుంటున్నాను, నాకు తెలియదు ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా. అతను కాంట్రాక్టర్, కాంట్రాక్ట్ దొరకపోతే జీవితం లేదు. మళ్ళీ ఆవు చెవిలో చెప్పుకున్నాడు, చుక్కర్థమైతే సరే చెప్పుకున్న కొన్ని రోజులకి ఒక కొన్ని సంఘటనలు జరిగాయి. జరిగిన తర్వాత ఫోన్ చేశాడు, ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తే అప్పుడు నేను దొరికే అప్పుడు అతను, మాస్టరు పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, మీ రామ్ గోపాల్ ఏమో ఇలాగా చెప్పాడు, అంటే అమెరికాలో నాకున్న స్నేహితుడి పేరు రామ్ గోపాల్, ఇలా చెప్పాడు, నేను చేశానండి, నాకు పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఆవు చెవిలో చెప్పాను. కాంట్రాక్ట్ ఇప్పుడు 6 కాంట్రాక్ట్స్ ఒకేసారి వచ్చాయి, నేనేం చేయాలి, ఈ సమస్యకి నా దగ్గర సొల్యూషన్ లేదయ్యా బాబు. ప్రతిదీ సమస్య అయిపోతే ఎక్కడ, కాంట్రాక్ట్ లేకపోతే సమస్య, కాంట్రాక్ట్లు ఎక్కువ వస్తే సమస్య, అంటే చేశాను ఆవుని. అందుకే గో మహాలక్ష్మి అని మొత్తం ఆధ్యాత్మిక యజ్ఞ విద్యలో కోరికలు తీర్చేటటువంటి యజ్ఞ విద్యలో ఆవు నెయ్యి, ఆవు పేడ, పంచగవ్యం చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ ఆవుని మనం మర్చిపోయాం, మన పరిస్థితి ఇలా ఉంది అంచేత మొదటిది గో సాధన. ఇది చేయదలుచుకున్న వాళ్ళు 220 మంది కనుక కలిసి రోజుకి 5 మాలలు నెల రోజుల పాటు చేస్తే 33 లక్షలు అయిపోతుంది. గుడి కట్టాలి మీరు, ఒకడే కట్టచ్చు 10 లక్షలు పెట్టి. 10 లక్షల మంది దగ్గర 1 రూపాయి తీసుకునైనా గుడి కట్టచ్చు. అదే లాజిక్ ఇక్కడ కూడా ఉపయోగించుకోండి. 220 మంది మీ అమలాపురంలో గోశాలలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, లేకపోతే ఉన్న చోటకి వెళ్తారు. కానీ ముందేం చేయాలి అంటే మీరు 220 మంది కలిసి రోజుకి 5 మాలలు ఆ మంత్రం చేసుకోవాలి. అందులో 1 మాల గాయత్రి చేసుకోవాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మిగతా 4 మాలను గోమంత్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత శుక్లపక్ష అష్టమి కృష్ణపక్ష అష్టమికి మీరు గోశాలకి వెళ్ళి యజ్ఞం చేసుకుని పూర్ణాహుతి చేసుకోండి. ఇది ఒక పద్ధతి. ఇలా ఎన్నిసార్లు చేసుకోవాలి మాస్టర్? భలే ప్రశ్న, ఎన్నిసార్లు చేసుకోవాలన్నా నాకు తెలియదు. ప్రతి నెల చేస్తుంది. మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మాస్టారు మేము చేయలేము. ఓకే, నేనేం చేస్తాను. కానీ ఖచ్చితంగా రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో సహస్ర గోశాలలు భారతదేశంలో రెడీ అయిపోతాయి. 4 సహస్ర గోశాలలు ఒంగోలు దగ్గర ఆ దరిదాపుల్లో ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయి. ఇంచట జరిగేది జరుగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ గోశాల దగ్గరికి వెళ్ళి మీరు అవస్థలు పడతారో, మీరే ఇక్కడ ఏర్పరచుకుంటారో, అది మీ నిర్ణయం. మీకు మీ ఇష్టం అదంతా. ఇంకోటి, ఆవు ఎప్పుడు ఎదురొచ్చినా ఆవుని మన కుడివైపు నుంచి వెళ్ళనివ్వండి, అది గుర్తుంచుకోండి. ఎప్పుడు సింపుల్ టెక్నిక్స్ ఇవంతా కూడా చేసి చూడండి. ఎప్పుడొచ్చినా వీలుంటే ఆవు యొక్క ఏమంటారు, డక్కలు అంటారా, గిట్టలు, ఆవు యొక్క గిట్టల్ని ముట్టుకుని ఆ మట్టిని మీ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోండి. 10 మంది చూస్తున్నారు అనేది సిగ్గుపడకండి. సిగ్గుపడితేనే మీరు కలి ప్రభావంలో ఉన్నారని అర్థం. రోగం పోవటానికి వచ్చే ఛాన్స్ మీరు పోగొట్టుకున్నారు. ఏ ఆవు కాదు, ఏ ఆవు అయినా, దారిలో కనిపించే ఏ ఆవు అయినా, బంగారాన్ని దారిలో పడివేసినంత మాత్రాన దాని విలువ తగ్గదు. విలువ తెలియక మనం అలా ప్రవర్తిస్తున్నాం. విలువ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మొదటి సాధన. అర్థమండి కదా, ఇది ఈ యుగసంధి కాలంలో మనం చెప్పవలసింది. ఆరోగ్యం వచ్చిన తర్వాత సద్బుద్ధి రావాలి మనకి. ఆరోగ్యవంతుడు శక్తివంతుడికి సద్బుద్ధి లేదనుకోండి, పంపలంటూ పోతాయి. అంతేగా, అంచేత వాళ్ళు ఏం చేయాలి, గాయత్రి సాధన చేసుకోవాలి. 160 మంది రోజుకి 5 మాలలు చొప్పున 30 రోజులు చేసుకుంటే 24 లక్షల గాయత్రి పూర్తయిపోతుంది. సామూహికంగా రోజుకి 5 మాలలు అంటే అరగంట. అరగంట టైం లేని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. ఇంకైతే నెహ్రూ గారికి 2 గంటల టైం ఉండేది. అందులో ఆయన అరగంట శీర్షాసనం వేసేవాడు 2 గంటల్లో. అంచేత నెహ్రూ గారికి, ప్రైమ్ మినిస్టర్కి 2 గంటల టైం ఉంటే మీకు 1 గంట టైం లేదంటే ఏమో మరి, మీరు నెహ్రూ కంటే కూడా బిజీ పీపుల్ అవ్వచ్చు. నేను మిమ్మల్ని అనలేను నేను, కానీ కలి ప్రభావం మీ నెత్తికెక్కింది. నేను కావాలనే కొట్టు వచనాలు చెప్తున్నాను. మీరు ఇది చేయలేకపోతే దీని ఏకైక కారణం మీ పాపాలు, మీ దుష్కృత్యాలు. దుష్కృత్యాలు చేసిన వాడు మంచి పని చేయలేడు, అది గుర్తుంచుకోండి. ఎదురు తిరగండి మీ శరీరానికి, మీ మనస్సుకి. ఇది మంచిది, మేము చేసి తీరుతాం. 160 మంది ఒక గ్రూప్గా చేసుకోండి, 24 లక్షలు అయిపోతూ ఉంటాయి ప్రతి నెల. దీనికి పూర్ణాహుతి శుద్ధ దశమి నెలలో శుద్ధ దశమి నాడు మీరు గాయత్రి మంత్రానికి చేసుకోవాలి. ఎందుకంటే జ్యేష్ఠ శుద్ధ దశమి గాయత్రి జయంతి. భూమి మీద గాయత్రి, గంగా ఇవి రెండు కూడా ఒకే రోజు అవతరించే జ్యేష్ఠ మాసంలో శుద్ధ దశమి నాడు గంగా అవతరణ జరిగింది, గాయత్రి అవతరణ జరిగింది. కనుక ప్రతి నెల జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పూర్ణావతి చేసుకోండి. 160 మంది 5 మాలలు కాస్త మీరు అలా తిరిగితే సహస్ర గాయత్రి చేసేవాళ్ళు అమలాపురంలో గ్యారంటీగా 20-30 వేల మంది ఉంటారని నా నమ్మకం. కానీ సంఘం లేదు. కలౌ సంఘే శక్తి అన్నాడు నారదుడు. యూనియన్ లేదు. మీ మంత్ర జపాన్ని కలిసి కట్టుగా ఉపయోగించుకోండి. దానికి మీరు బీజం వేయాలి. సద్బుద్ధిదాయకమైనటువంటి గాయత్రి మంత్ర సాధకుల సమూహం తయారు చేయాలి. మీరు రెండు చేస్తా మాస్టారు వద్దండి, మీరు చేయక్కర్లే. మీరు మీ గోశాలలో ఇది శుక్లపక్ష అష్టమి నాడు చేసుకుంటూ ఉంటే ఆ శక్తి అక్కడ ఆవిర్భవిస్తూ ఉంటుంది, వచ్చిన వాళ్ళకి ఆ శక్తి ఉపయోగపడుతూ ఉంటుంది. వైద్యాలయం ఒకటి పెడితే ఇంకోటి మళ్ళీ వాడి ఇంట్లో వైద్యాలయం పెట్టుకోక్కర్లేదు. ఆ వైద్యాలయం దగ్గరికి అందరూ వెళ్ళొచ్చు. భావం అర్థమవుతుంది కదా. అంచేత నాకు వాక్శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి, అది చాలు అనుకునేటటువంటి వాళ్ళు గో సాధన చేసుకోండి. వాళ్ళు మళ్ళీ మిగతా సాధన చేసుకోవద్దండి. మీరు ఇచ్చేసుకుంది ఏది? గో సాధన రోజుకి 5 మాలలు. కాదండి, ఆరోగ్యంగానే ఉన్నాను, నాకంత అవసరం లేదు. సద్బుద్ధి కావాలి నాకు, గాయత్రి మంత్ర సాధకులుగా మారండి. రోజుకి 5 మాలలు, నెల రోజుల పాటు 120 మంది కలిసి చేస్తే 24 లక్షలు అయిపోతుంది. 120 మంది కలిసి చేస్తే అని చెప్పాను. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంత పెద్ద అమలాపురము, దీని దగ్గరకు ఉన్న పల్లెటూళ్ళల్లో ఓ 120 మందిని మీరు కాంటాక్ట్ చేసి మనం అందరం కూడా కలిసి రోజుకి 5 మాలలు ఇళ్లలో చేసుకుందాం, శుద్ధదశమి నాడు కలిసి పూర్ణాహుతి చేసుకుందాం. ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? ప్రయత్నిస్తే ఇంపాసిబుల్ కాదు. ప్రయత్నించకపోతే అసలు ఏది పాసిబుల్ కాదు. ఓ సినిమా హాల్కి ఒక అడ్వర్టైజ్మెంట్తో కొన్ని వేల మంది 30 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చేస్తున్నారు. వాడే మీ ఇంటికి వచ్చి పిలవటం లే, పిలుస్తున్నాడా? అలాంటిది ఈ మంచి పనికి మీరు ప్రయత్నించకపోతే తప్పు. మంది అంటే మీకు అనిపించటం లేదన్నమాట ఇది మంచి పని. యుగసంధి కాలంలో చేయవలసినటువంటి పని. ఇంకైతే రెండవ సాధన అర్థమైంది కదా, గాయత్రి సాధన. ఆరోగ్యం ఉంది, సద్బుద్ధి ఉంది, వనరులు లేవు, పని జరగదు కదా. మహాలక్ష్మి సాధన. ఈనాడు నేను దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, మహాలక్ష్మి సాధన మీద. ఎందుకంటే మంచి వాళ్ళకి వనరులు లేవు, చెడ్డ వాళ్ళకి అన్ని వనరులు ఉన్నాయి. మనం ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, చెయ్యాలి అంటే వనరులు లేవు మన దగ్గర. వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? మహాలక్ష్మి సాధన దగ్గర నుంచి వస్తాయి. ఈ మహాలక్ష్మి సాధన 27 లక్షల మంత్ర జపంతో పూర్తవుతుంది. 180 మంది రోజుకి 5 మాలలు చెప్పున 4 రోజుల పాటు చేస్తే మహాలక్ష్మి సాధన అయిపోతుంది, మంత్రసిద్ధి అయిపోతుంది. దీని పూర్ణాహుతి అమావాస్య నాడు. కానీ మనము ఎంతగా దిగజారిపోయామో మీరు ఆలోచించుకోండి. ప్రతి నెల సంక్రాంతి వస్తుంది, మనకి తెలియదు. అది మనకి ఇప్పుడు గుర్తున్నది ఏంటి? మహాసంక్రాంతి. రోజు ప్రతి నెల వచ్చిన సంక్రాంతి మర్చిపోయాం. అలాగే దీపావళి అమావాస్య నాడు మనం లక్ష్మీ పూజ చేస్తాం. అది మహాలక్ష్మి, మహా అమావాస్య. దీపావళి ప్రతి నెల వచ్చేటటువంటి అమావాస్య నాడు మీరు ఈ లక్ష్మీ పూజ చేసుకుంటూ దీపావళి అమావాస్య నాడు మహాలక్ష్మి పూజ చేసుకోవాలి. ప్రతి నెల సంక్రాంతి చేసుకుంటూ మహాసంక్రాంతి, ప్రతి మాస శివరాత్రి చేసుకుంటూ మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఏం చేస్తారో అదే మాస శివరాత్రి నాడు కూడా అదే తీవ్రంగా చేయాలి. మహాశివరాత్రికి దీనికి తేడా ఏంటి అంటే, సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రికి దానికి తేడా ఏంటి అంటే, ప్రతి కాలేజీలోనూ ప్రతి నెల మంత్లీ టెస్టులు పెడుతూ ఉంటారు. రెసిడెన్షియల్ కాలేజెస్లో అయితే రెగ్యులర్ టెస్టులు కూడా పెడుతూ ఉంటారు, ఇంటర్మీడియట్ అనుకోండి. కానీ ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్ మహాపరీక్ష, అది అందరికీ కామనే. ఈ రెసిడెన్షియల్ కాలేజీ వాడికి అదే పరీక్ష, చాలా అర్థమైంది కదా. ఆ లెవెల్లో ఈ మహాలక్ష్మి సాధనని మీరు ఉపయోగించుకోగలగాలి. మీ మీ ఊళ్ళల్లో అమావాస్య నాడు మీ మీ సమూహాలలో 180 మంది కలిసి చేసుకునేటటువంటి ఈ ప్రతి మాస లక్ష్మీ సాధన యొక్క పరిణతి రేపు దీపావళి నాడు మహాలక్ష్మి సాధనగా సామూహికంగా చేసుకోవాలి. కానీ ఇంటర్మీడియట్ పరీక్ష రాయటానికి మీరు హైదరాబాద్ వెళ్ళరు, మీరు ఎక్కడ రాస్తారు? ఇక్కడే చేసుకోండి అది. కానీ కామన్ గా ఉండాలి, అది అర్థం చేసుకోండి. ఈ విద్యాలయాల నుంచి అది నేర్చుకోండి మీరు, అప్పుడు యూనివర్సిటీ డెవలప్ అవుతుంది, వనరుల గురించి డెవలప్ అవుతుంది. ఈ దేవాలయాలను ఉపయోగించుకోవటం ఒకటి మనం మర్చిపోయాం. విద్యాలయాలను ఒకటి ఉపయోగించుకుంటున్నాం మనం, దేవాలయాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. ఈ దేవాలయాలను ఉపయోగించుకోవటానికి ఒక మాట మీరు అవగాహన చేసుకోండి. నేను కోరేది ఏంటి అంటే, రేపు కృష్ణాష్టమి లోపల మన ఆంధ్రప్రదేశ్లో 108 మహాలక్ష్మి దేవాలయాలు నిర్మించబడాలి. కాస్త ఓ 30-40 పట్టగలిగేటటువంటి ఒక హాల్ ఉంది. సూర్యోదయానికి 1 గంట, సూర్యాస్తమయానికి 1 గంట ఆ హాల్ మేము మిమ్మల్ని ఉపయోగించుకొనిస్తామనే పెద్ద మనిషి ఉన్న వ్యక్తి ఎవడైనా ఉంటే ఆ హాల్ని కూడా మీరు దేవాలయంగా ఉపయోగించుకోవచ్చు. కండిషన్ ఏంటి అంటే, ఆ హాల్ ఎంత ఉండాలని చెప్తున్నాను అర్థమైంది కదా, 30-40 పట్టాలి అక్కడ, అంతే. అది చతురస్రంగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. లేదు మేము పాక వేసుకుని పెడతాం మాస్టర్, నేను ఓటు దానికి వేస్తాను. ఎందుకు ఓటేస్తాను అంటే దాని పవిత్రత దాన్ని. ఇప్పుడు హాలు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చినా 1 గంట సేపు తర్వాత మళ్ళా అదే వాళ్ళ ఉపయోగానికి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ కొంచెం తగ్గుతాయి. కానీ ఏమీ లేని దానికంటే అది మంచిది. ఓ పాక వేసుకోండి, ఎంతమంది పట్టాలి? 30-40 కరెక్ట్గా సూర్యోదయానికి 1 గంట ముందు వెళ్ళండి. పూజా విధానము, ఒక విశేషమైనటువంటి పూజా విధానం ఉంది. విద్యారణ్య సరస్వతి పేరు విన్నారా? విద్యారణ్య స్వాముల వారి పేరు మనకి చాలా ప్రముఖ వ్యక్తి కూడా. ఆయన డెవలప్ చేసినటువంటి దుర్గా మంత్రము, సరస్వతి మంత్రము, శ్రీ సూక్తము, మహాలక్ష్మి మంత్రము కలిసి చెప్పినటువంటి సంపుటీకరణ చేసిన ఒక సాధనా విధానం ఉంది, దాన్ని తీసుకోండి. అక్కడికెళ్ళి ఇప్పుడు ఎంతమంది అని చెప్పాను నేను, 180 ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ పాకలో 40, అలాగే అమలాపురంలో 20-30 సెంటర్లు పెట్టుకోండి, చేసుకోండి. సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో పొద్దున్న రాగలిగే వాళ్ళు పొద్దున్న రండి, సాయంత్రం వచ్చేవాళ్ళు సాయంత్రం రండి. మళ్ళీ ఆ కన్సెషన్ కూడా ఇస్తున్నాను నేను, మాకెక్కడ వీలవుతుందండి? ఇది మాత్రం నేను ఒప్పేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ వాళ్ళు చేసే పనులు, చాలా మంది సాయంత్రం 6 గంటలకి రాలేదు. కానీ పొద్దున్న 6 గంటలకు గ్యారంటీగా అందరూ రాగలరు. పొద్దున్న 6 గంటలకు ఎక్కడ ఏం జరగదు. కొంచెం ఆ మహాలక్ష్మి సాధన మీద దయచేసి మీరు కేంద్రీకరించండి. ఎందుకంటే శ్రీరామ శర్మ ఆచార్య, అరవింద ఘోష్, సివివి బ్లావెట్స్కి, ఈకే గారు, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఈనాడు ధనము రాక్షసుల చేతిలోకి వెళ్ళిపోయింది, మంచి వాళ్ళ చేతిలోకి రావాలి అంటే మీరు ఈ సాధన ఖచ్చితంగా చేయండి, ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. పొద్దున్నే సూర్యోదయం టైం చూసుకోండి క్యాలెండర్లో, కరెక్ట్గా చేసుకోదలుచుకుంటే అలా చేసుకోండి, లేకపోతే 5:30 వెళ్ళిపోండి. 5:30 ఇందాక భైరవ మాస్టర్ చేయించినటువంటి ఆసనాల్లో పద్మాసనం ఒకటి గుర్తుంచుకోండి, మిగతా ఆసనాలు వేసుకోండి, పద్మాసనంలో కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు కూర్చోగలిగినంతసేపు కూర్చోండి, తర్వాత ఆసనం తీసేయండి, మెల్లిమెల్లిగా వచ్చేసుకోండి. చాలామంది నాతో ఏం చెప్తారంటే, మాస్టర్ మోకాలు నొప్పులు ఉన్నాయి, మరి మా కాళ్ళు వంగటం లేదు, మరి పద్మాసనం ఎలా వేస్తామని. సమస్య ఏంటంటే, ప్రకృతి నేర్పించదలుచుకుంటే చాలా కఠోరంగా నేర్పుతుంది వినని వాళ్ళకి. అలాగే ప్రకృతి చేత దండింపబడిన వాళ్ళలో నేను ఒకడిని. ఆసనాలు ప్రాణాయామాలు అంటే నాకు చాలా చిన్న చూపు, ధ్యానం చేసుకుంటే చాలు. దానికి అనుగుణంగానే నా జీవితం అలాగే నడిచింది కూడా, ఆ ధ్యానంలోనే వాటిలోనే రకరకాల అనుభూతులు, రకరకాల అనుభూతులు. అంతేత ఎవరైనా ఆసనాలు ప్రాణాయామాలు అంటే ఓటో క్లాస్ రెండో క్లాస్ ఉంటాయి మానే అని డయాబెటీస్ వచ్చింది. 75 యూనిట్స్ ఇన్సులిన్, నాలుగు యాంటీ డయాబెటిక్ మాత్రలు వేసుకుంటే ఫాస్టింగ్ షుగర్ 250 కంటే తగ్గేది కాదు. డయాబెటీస్ గురించి మాకు అందరికీ చాలా అవగాహన ఉంది కనుక నేను పెద్దగా చెప్పక్కర్లేదు. ఆసన ప్రాణాయామాలు మొదలెట్టి ఆహారంలో స్వల్పమైనటువంటి మార్పు చేసుకున్న రెండో రోజే డయాబెటీస్ కంట్రోల్ అయిపోయింది. అది ఇప్పటికీ కంట్రోల్లో ఉంది. నాలుగేళ్లకి కేవలము ఆసనాలు ప్రాణాయామము మానేస్తే. డయాబెటీస్ వాళ్ళు మాత్రలు మానేస్తామని అంటారా ఎప్పుడైనా? మానకపోతే జీవితాంతం వాడాల్సిందే కదా. మాత్రలు జీవితాంతం వాడగలవు కానీ ఆసన ప్రాణాయామాలు నువ్వు రెగ్యులర్ గా చేయలేవు. అదొక కలి ప్రభావం. చేయదు ఇంత చెప్పినా ఎంత ఆశ్చర్యం ఇస్తుందో నాకు. ఆ విశాఖమైనటువంటి వాతావరణం మంచి చెయ్యనివ్వదు. అదేంటో గంటలు గంటలు టీవీ మీద కూర్చోగలరు కానీ ఓ అరగంట సేపు ఆసనాలు వేసుకోండి అని టీవీ చూస్తే వేసుకోండి అయ్యా బాబు అంటాను నేను. పోనీలే అలా అయినా చేసుకుంటావేమో. ఆలోచించండి, మీరు కొంచెం సీరియస్గా ఆలోచించాలి. ఇక్కడికి వచ్చారు అంటేనే మీకు లోపల తపన ఉంది, ఆర్తి ఉంది, కానీ ఆచరణ తగ్గుతుంది. పద్మాసనం అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అసలు ఆసనమే సిద్ధిస్తుంది. అసలు ఆసనంలో కూర్చుంటేనే మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాట. ఆసనాలు చేసేటటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గమనించుకోరు. ఋషులు చెప్పింది ఏంటి అంటే ఆసనాలు వేస్తే నీకు రోగ నివారణ అవుతుంది కొన్నాళ్ళగానే కాదు, అసలు ఆసనం వేసామంటే జరిగిపోవాలి రిజల్ట్ నీకు. ఎలా? ఒక వ్యక్తి ఉద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, పరీక్ష రాస్తున్నాడు, ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు, పరీక్ష పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూ చేశాడు, రోడ్ల మీదే తిరుగుతున్నాడు, ఇంకా ఉద్యోగం రాలే. ఉద్యోగం వచ్చింది, వచ్చాక ఎక్కడ కూర్చుంటాడు? కలెక్టర్ ఆసనంలో కూర్చుంటాడు. కలెక్టర్ ఆసనంలో కూర్చోగానే వాడికి కలెక్టర్కి వచ్చే శక్తులన్నీ వచ్చేస్తాయా? లేకపోతే ఓ 20 రోజులు ప్రాక్టీస్ చేయాలండి ఆసనంలో కూర్చోవటం, అప్పుడు వస్తుందా? కానీ ఎందుకు వచ్చింది వాడికి? వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ ఆసనం వేయడానికి తగిన మానసిక స్థితి ఉంది. కలెక్టర్ ఆసనంలో కూర్చోవాలంటే ఆ మానసిక స్థితి నీకు రావాలి. దానికి టైం పడుతుంది, దానికి టైం పడుతుంది. డాక్టరు వెళ్తాం మనం హాస్పిటల్లోకి, డాక్టర్ కుర్చీ ఖాళీగా ఉంటే అయ్యో డాక్టర్ లేడు అనుకుంటాం. డాక్టర్ కుర్చీలో వాడు వచ్చి కూర్చోగానే వాడు కాంపౌండరే కావచ్చు, బయట డాక్టర్ అనేసుకుంటాం కదా. అంటే వాడు డాక్టర్ అని మీరు ఎందుకు అనుకున్నారు? ఆ ఆసనంలో కూర్చున్నాడు కనుక. పద్మాసనంలో కూర్చుంటే దేవతా సాన్నిధ్యం లభిస్తుంది, అందుకని పద్మాసనం వేసుకోవాలి. పద్మాసనం వేయని దేవతను ఎక్కడైనా చూశారా మీరు? ఒక దేవతను చూపించండి, చేతిలో అయినా పద్మం ఉంటుంది. అర్థం అది. తర్వాత ఆసనాలలో దానికి తగిన మానసిక స్థితి ఎలా రావాలి అనేది చెప్పాను కదా. ఒక్కొక్క విషయం ఒక్కొక్క విశ్వవిద్యాలయం లెవెల్లో మనం డెవలప్ చేయాలి. నేను మీకు మొత్తం ప్రణాళిక ఇచ్చేస్తానని చెప్పాను కనుక ప్రణాళిక ఇస్తున్నాను. ఇందులో మీకు ఏది నచ్చితే దాన్ని పాటించటం మొదలెట్టేయండి. నేను మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తా. వచ్చినప్పుడు దయచేసి ఇలాంటి క్లాస్ అక్కర్లే నాకు. గోపూజ చేసేవాళ్ళు అయితే నన్ను గోశాలలో కూర్చోబెట్టి అడగండి, చెప్తా ఆవుని ఎలా ఉపయోగించుకోవాలో, కృష్ణుడు ఎలా ఉపయోగించుకున్నాడు, కంస వధకి కంటే ముందు కృష్ణుడు గోసేవ ఎందుకు చేశాడు. భాగవతం చాలా చెప్తుంది కానీ భాగవత రహస్య ప్రకాశిక నీకే గారు రాసింది చదివితే తప్ప మనకి ఇవంతా అర్థం కాదు. ఇక మహాలక్ష్మి సాధన అర్థమైంది కదా. పద్మాసనంలో కూర్చొని అరగంట ముందు అంటే 5:30 అనుకోండి, మీరు ఇంత సూర్యోదయ సూర్యాస్తమానాలు పట్టించుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్ట్గా 5:30 స్నానం అది చేసి వచ్చేయండి, పద్మాసనంలో కూర్చోండి, మహాలక్ష్మి మంత్రం చేసుకోండి. 20 నిమిషాలు 30 నిమిషాలు ఎంతో పడుతుంది. ఓ 30 నిమిషాలు పట్టింది అనుకుందాం. 5:30 వచ్చారు, ఓ 5 నిమిషాలు పట్టింది చదువుకోవటానికి. ఓ 40 నిమిషాలు పట్టింది అనుకోండి. 40 నిమిషాలు పట్టిందంటే ఎంత అవుతుంది? 6:10 5 మాలలు మంత్రజపం అయిపోయాక ఒకళ్ళు లేచి ఆరతి ఇవ్వండి అమ్మకి. కొంచెం ఇంత పెద్ద సైజు ఫోటో అక్కర్లేదు కానీ మీకు ఆ 40 మందికి అన్ని కోణాల నుంచి స్పష్టంగా కనిపించాలి అమ్మ రూపం. ఆ సైజు కావాలి. ఇంకోటి గుర్తుంచుకోండి, మీరు కూర్చుంటే అమ్మ పాదాలు మీ ఆజ్ఞాచక్రం ఎత్తులో ఉంటాయి. ఫోటో అలా పెట్టుకోండి, ఎత్తుగా పెట్టుకోండి. ఎత్తు ఎంతో కూడా కరెక్ట్గా గుర్తుంచుకోండి, దానికి క్యాలిక్యులేషన్ ఉంది. మీ ఆజ్ఞాచక్రం అంత ఎత్తులో ఉండాలి. మరి నేను పుట్టివాడిని కదా, చిన్నవాడిని కదా, కామన్ సెన్స్ అమ్మా, యావరేజ్గా. మళ్ళీ అన్ని పెద్ద పెద్ద ప్రశ్నలు వేయకండి. నన్ను ఆరతిస్తున్నప్పుడు మీరు కళ్ళు తెరిచి, ఇందాక పద్మాసనంలో కూర్చోమన్నప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోమన్నారు కదా, అప్పుడు కళ్ళు తెరవండి. మంత్రజపం అయిపోయాక ఎదురుకుండా అమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఆరతిస్తున్నప్పుడు ఆ ఆరతి యొక్క వెలుతురులో అమ్మని పూర్తిగా గమనించుకోండి. మీరు అలా తిప్పుతాం కదా, ఒక పద్ధతి ఉంది తిప్పడానికి, చక్రీయ క్రమంలో తిప్పాలి స్పష్టంగా. అంగ ప్రత్యంగాలు మీరు చూడటానికి ఆరతిస్తాడు. గర్భగుడిలో చీకటిగా ఉంటుంది. ఈనాడు ఒక ట్యూబ్ లైట్స్ అవి ఉన్నాయి, కానీ గర్భగుడిలో చీకటిగా ఉంటుంది. కనుక సాధకులు వచ్చినప్పుడు అంగ ప్రత్యంగాలు కనిపించవు, అప్పుడు ఆరతిస్తాం. కర్పూరం యొక్క వెలుతురులోనే ఆ ఫలితం ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అంటే ట్యూబ్ లైట్ వేశాం కదా, ఆరతక్కర్లేదు అనుకోకండి. కర్పూరం యొక్క వెలుతురుకి ఓ విశేషమైనటువంటి శక్తి ఉంది. కర్పూరము కొంచెం తులసి కలుపునటువంటి నీళ్లు ఏం చేస్తాయో తెలుసా, తీర్థంగా తీసుకుంటాం. తీసుకుంటున్నప్పుడు ఏ మంత్రం చదువుతాం, సర్వపాప అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. ఆ లక్షణాలు ఇలాంటి సాధకులు ఉన్నటువంటి గుడిలో వస్తాయి. మీరు ఆ మంత్రజపం చేసి ఒక నెల రోజులు చేస్తే అసలు మంత్రం సిద్ధించిపోతుంది, ఆలయం సిద్ధాలయం అయిపోతుంది. అప్పుడు కనుక ఆ తులసి నీళ్లు తీసుకుంటే అకాల మృత్యుహరణం. వాడికి సావచ్చు సావాలి తప్ప యాక్సిడెంట్స్ ఉండవు వాడికి. ఎంత అద్భుతమైనటువంటి శక్తి మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారో ఆ ఋషులు. ఉపయోగించుకుంటే కదా, వెళ్ళి తీర్థం తీసుకుంటే ఏమవదు. ఇలాంటి ఆలయాలు కావాలి, మంత్రసిద్ధి ఉన్నటువంటి ఆలయం. అందరూ చేయక్కర్లే, ఈ 180 మంది ఒక 4 రోజుల పాటు చేస్తే అది సిద్ధాలయం అయిపోతుంది. ఆ ఆలయానికి ఎవడొచ్చి తీసుకున్నా ఈ రిజల్ట్స్ వస్తాయి. ప్రతి నెలా మీరు ఇది కంటిన్యూ చేసి కోట్ల సంఖ్యలో తీసుకెళ్ళిపోయారనుకోండి, అసలు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. మీరు ఊహించలేరు ఆ మంత్రశక్తి. అది అలాంటి దేవాలయాలు స్థాపించలేరు. అర్థమైందేరా, అంచేత మంత్రజపం అయిపోయిన తర్వాత 6:10 మధ్య ఆరతిస్తారు. అమ్మని జాగ్రత్తగా చూసుకుని కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని మీ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోండి, ప్రదక్షిణ చేసి వెళ్ళిపోండి. ఇంకా మీ నిత్యము మీ రోజు ఎలా గడుస్తుందో చూడండి. దేవాలయానికి ఎవరైనా ఇవాళ పొద్దున్నే దేవాలయానికి వెళ్ళారా? నేను చెప్పాను, నేను కాదు, మనుష్యాణం సహస్రేషు అన్నాడు, ఒక్కడుంటాడు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ 70-80 మందిలో ముగ్గురు చేతులు ఎత్తారు, కానీ కొంచెం వాళ్ళు సిగ్గుపడుతున్నట్టున్నారు, దేవాలయానికి వెళ్తున్నట్టు. పూర్తిగా చేయట్లేదు ఎందుకో, సరే వాళ్ళు ఇష్టం అది, కానీ పర్వాలేదు అని అందరూ వెళ్ళండి. దగ్గరగా ఉన్నటువంటి ముందు అలవాటు చేసుకోండి. మీరే మీ దగ్గర ఈ మహాలక్ష్మి గుడి పెట్టేయగలిగారనుకోండి, దానికి వెళ్ళండి. ఇందుకొక కారణం అర్థమైంది కదా, అంటే ఈ దేవాలయాల్లో ఆ వాతావరణం మనం ఇప్పుడు కావాలన్నా తేలేము. అందుకే చాలా మంది దేవాలయం ట్రస్టీస్తో నేను మాట్లాడుతున్నప్పుడు, ఏమయ్యా కనీసం నీ దేవాలయంలో పొద్దున్న 1 గంట సాయంత్రం 1/2 గంట నేను సాధను, 1/2 గంట పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట కేవలం సాధకుల్ని మాత్రమే రాణిస్తాను అని చెప్పవయ్యా నువ్వు. ఇంతవరకు ఎవడూ స్పందించలేదు, కానీ నేను చెప్పటం మానను. స్పందించినా స్పందించకపోయినా అది వేరే విషయం. అర్థమైంది కదా, అంచేత మొదటిది ఆరోగ్యము, రెండవది సద్బుద్ధి, మూడవది వనరులు. ఈ వనరులు వచ్చాక వనరులు నువ్వు దేనికి ఉపయోగించుకుంటావు? వనరులు దేనికైనా ఉపయోగించుకో, అది గురువు చెప్పాలి మనకి. గురు ప్రణీతమైనటువంటి మార్గంలో కనుక మనం వెళ్తే వనరులు సదుపయోగం అవుతాయి. దానికి గురుచరిత్ర పారాయణ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ గురు చరిత్రలన్నిటికీ మూలం ఏమిటి అంటే భాగవతం. ఈ భాగవత సప్తాహాల నుంచి గురు చరిత్ర సప్తాహాలు, సిద్ధిసాయి చరిత్ర సప్తాహాలు వచ్చాయి. కానీ నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే, భాగవత సప్తాహాలు అవి మనం చేయలేం ప్రస్తుతం. ఎందుకంటే భాగవత సప్తాహాల్లో ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని చెప్పటానికి విశేషమైనటువంటి కృషి మనం చేయవలసి ఉంటుంది. రేపు నవంబర్ 3వ తారీఖు నుంచి ఒంగోలులో నేను ఆ సైంటిఫిక్ భాగవత సప్తాహానికి శ్రీకారం చుడుతున్నాను. దాన్ని అటెండ్ అయినటువంటి వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఈ భాగవత సప్తాహాన్ని చెప్తారు. అంతకంటే ప్రస్తుతం నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీకు భరద్వాజ మాస్టర్ రాసినటువంటి సాయి లీలామృతాన్ని వారానికి ఒకసారి పూర్తి చేసుకోండి. ముందు అది చేయండి. సాయి చరిత్ర పారాయణ మొదలెట్టండి. ఇది దేనికి? గురువు అనుగ్రహం కోసం. అందరూ వద్దు, ఆరోగ్యం కావాలి అంటే గో, సద్బుద్ధి రావాలి గాయత్రి, వనరులు కావాలి మహాలక్ష్మి. అన్ని అన్ని మీరు చేయలేరు. అన్ని నూట 108 మంది 30 రోజుల పాటు వారానికి ఒకసారి పారాయణ పూర్తి చేస్తూ 12 వారాలు దీన్ని పూర్తి చేసుకుంటే సహస్రాధిక సాయి చరిత్ర పారాయణ పూర్తవుతుంది. అప్పుడు మీరు ఎక్కడో ఒక చోట సహస్ర కుండీ యజ్ఞం పెట్టుకుని 12 ఇంటికి కలిపి కుండీలు పెట్టుకోవడం, ఇంత పారాయణ చేసినటువంటి వాళ్ళు గ్యారంటీగా 1000 మంది ఆ రోజు కలెక్ట్ అయిపోతారు. ఆ సహస్ర కుండీల చుట్టూ 3 రోజుల పాటు రోజుకి 2 గంటల చొప్పున ముందు ప్రదక్షిణలు చేసుకోండి. చేసుకున్న తర్వాత 3వ రోజు యజ్ఞం చేసుకోండి. పొద్దున్న సంస్కారాలు, సాయంత్రము ప్రవచనాలు అవి పెట్టుకోండి. 3 రోజుల పాటు గురువు అనుగ్రహానికి తగిన వాతావరణంలో చేసుకోండి. ఇది గురువు అనుగ్రహానికి నేను ఇచ్చేటటువంటి మీకు. కానీ సాయి చరిత్రే చదవాలా? రాఘవేంద్ర స్వామి చరిత్ర చదువుకోండి, శ్రీరామ శర్మ ఆచార్య చరిత్ర చదువుకో, ఏదైనా పద్ధతి ఇదే. వారం రోజుల్లో చరిత్ర పూర్తయిపోవాలి. అలా చేసేటటువంటి 108 మంది ఎన్ని రోజులమా? లెక్క కాస్త అది చూసుకోండి. 100 మంది 10 వారాలు. ఇంకా తగ్గింది, 12 వారాలు కాదు, 10 వారాలే. 100 మంది కనుక చేసుకుంటే గురువు అనుగ్రహం ఎలా మీ దగ్గరికి వర్షిస్తుందో. మూకం కరోతి వాచాలం పంగుం లంఘే తేగిరి యత్కృపా తమహం వందే అన్నది మీరు కళ్ళారా చూస్తారు. మొన్న ఏంటి ఆ పల్లెటూరి పేరు మర్చిపోతానండి, సహస్రకుండి నాగుప్పలపాడు, ఒంగోలు దగ్గర నాగుప్పలపాడులో సహస్రకుండి యజ్ఞం చేసిన ఈ మహాలక్ష్మి సాధనండి. పూర్ణాహుతి అయిపోయింది. దానికి 10 రోజుల ముందు నుంచి నేను ప్రదక్షిణ చేయిస్తున్న మనుషుల్ని. పూర్ణాహుతి అయిపోయింది, నేను మామూలుగా ఇంకా వచ్చేస్తున్నా బయటికి. ఒక అమ్మాయి ఒక పాపని ఎత్తుకుని ఏడుస్తూ వచ్చింది. మాస్టర్, ఈ అమ్మాయి పాప మూగది, మీరు చెప్పిన ఈ ప్రదక్షిణాలు చేశాం మేము, పూర్ణాహుతి అయింది, ఇప్పుడు మాట్లాడుతుంది. చమత్కారాలు మీరు చేయించవచ్చు, మంత్రశక్తితో ఋషులు చేశారు తప్ప వాళ్ళల్లో ఏం లేదు. సాధనే చేస్తుండకపోతే వాళ్ళు మనలాంటి మనుషులే. కేవలం తేడా ఏంటి అంటే, ఒకళ్ళు చేయకుండా సామూహికంగా చేయండి అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఒకళ్ళు లక్షలు లక్షలు చేసేటటువంటి శక్తి లేదు, సామర్థ్యము లేదు. సామూహికంగా చేసుకోండి. సహస్రకుండి యజ్ఞాలు ఇప్పటికప్పుడే 3 పూర్తి చేసుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఈ గ్రహణం తర్వాత ఎంత ఊరు? పెనుదుర్త. పెనుకొండ, పెనుకొండ దగ్గర ఈ సహస్రాధిక సాయి పారాయణ చంద్రగ్రహణం తర్వాత జరుగుతుంది. మీరు రావచ్చు చూడటానికి, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఇది మొదటిసారి ఇవంతా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలంతా. ఇక్కడ నుంచి 1.5 గంటలు ఎంతో అన్నది. అక్కడ ఏదండి, మీరు గ్రహణం తర్వాత 1/2 గంట తర్వాత స్టార్ట్ చేస్తాం ఆ పూర్ణాహుతి. అంతే కదమ్మా, రేపే, అందుకే చెప్తున్నాను, రేపే అంతే కదమ్మా. సాయంత్రం 8 గంటలకి ఎనిమిది గంటలకి, సాయంత్రం 8 గంటలకి అక్కడికి వస్తే మీకు తెలిసిపోతుంది. ప్లేస్ ఏమైనా తెలుసా? సాయి మందిరం దగ్గర జరుగుతుంది సహస్రాధిక సాయి చరిత్ర పారాయణ పూర్ణాహుతి. ఇవి చేసుకుంటూ ఉండండి ప్రతి 10 వారాలకి. దింపుకోండి. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలి? ఇంకో 20 కావాలని అడగటంలే మీరు, సరిపోదని. మరి ఎన్ని 100 మంది చొప్పున సాయి పారాయణ గ్రూప్ చేర్పడాలి అని? 100 మంది చాలా అంటే నేనేం చెప్పేది? నేనేం చెప్పలేను. ఇంకా ఆ ప్రశ్న నా దగ్గర జవాబు లేదు. నేను కోరుకునేది ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ పారాయణ చేయాలంటే నా కోరిక అది. సద్గురు అనుగ్రహం ఇక్కడ మొదటిది గోసేవ, ఆరోగ్యము. రెండవది సద్బుద్ధి. మూడవది వనరుల కొరకు మహాలక్ష్మి సాధన. నాలుగవది సద్బుద్ధి, గురు చరిత్ర. ఈ గురు చరిత్ర తెలిసాక జ్ఞానం వచ్చాక విజ్ఞానం రావాలి. జ్ఞానం విజ్ఞాన సహితం. ఈ విజ్ఞానం అనేటటువంటిది యజ్ఞేయ విధానం. సహయజ్ఞ ప్రజా సుష్ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వర్భం మేషవో స్పృష్ట కామసు. దీనికి మీకేం చెప్పాను నేను? ఖచ్చితంగా 12 ఇటుకలు మీ ఇళ్లలో పెట్టుకోండి. డాక్టర్ దగ్గర స్టెటోస్కోప్ బీపీ ఆపరేటర్స్ అవి ఎలా ఉంటాయో ఆధ్యాత్మిక సాధకుల దగ్గర 12 ఇటుకలు ఉండవలసిందే. సాయి దగ్గర 1 ఇటుక ఉండేది, దాంతో ఆయన అన్ని చమత్కారాలు చేశాడు. మరి మీరు 12 ఇటుకలు పెట్టి ఎన్ని చమత్కారాలు చేయబోతున్నారో మీరు భవిష్యత్తు మీకు తెలీదు. చేసుకోండి యజ్ఞ విద్య. 12 ఇటుకలు, 5 ప్రమిదలు, 5 అగరత్తులు వెలిగించుకుని ఈ మంత్రం జపించుకోండి. గోమహాలక్ష్మి యంత్ర జపైనా 12 ఇటుకలు పెట్టుకోండి, 5 ప్రమిదలు పెట్టుకుని గోమంత్రం చేసుకోండి. 5 మాలలు 12 ఇటుకలు పెట్టుకుని, 5 ప్రమిదలు వెలిగించుకుని, 5 అగరత్తులు వెలిగించుకుని గాయత్రి మంత్రం చేసుకోండి. 12 ఇటుకలు పెట్టుకుని, 5 ప్రమిదలు పెట్టుకుని గురు చరిత్ర పారాయణ చేసుకోండి. ఇది కామన్, ఇది విజ్ఞానం. మీరు ఏం చదవాలన్నా కరెంట్ కావాలి కదా. ఈ యజ్ఞ విద్య మొత్తం సృష్టిని శాసిస్తోంది అని మన ఋషులు చెప్పారు కనుక 5వది యజ్ఞ విద్య. దీని గురించి ఇంకా నేను క్లాసెస్ మొదలెట్టలేదు, కానీ మీకు ఇది విధానాన్ని అందజేయాలి. యజ్ఞ విద్య గురించి నేను మెల్లిమెల్లిగా మీకు చివరికి ఆ పుత్రకామేష్టి యజ్ఞ విధానం వరకు కూడా చెప్తాను. కానీ ఇవంతా కూడా నేను కాదు చెప్పేది, మా గురుదేవులు యజ్ఞ విద్య మీద 1000 పేజీల పుస్తకం రాశారు హిందీలో. అది చెప్తాను నేను, నా దేవుణ్ణి ఇక్కడ ఆయన ఏదో చెప్తాను, ఫలితాలు మీరే చూద్దరు. కానీ యజ్ఞ విద్య అర్థమైంది కదా. యజ్ఞ విద్య అంటే విజ్ఞానం, అంటే ఉన్న వనరుల్ని మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేటట్టు ఎలా వాడాలి. యజ్ఞ విద్య తర్వాత ఓ అద్భుతమైనటువంటి విద్య ఉంది, దాన్ని ప్రదక్షిణ విద్య అంటారు. దీనికి ఆది పురుషుడు వినాయకుడు కార్తికేయుడు. వీళ్ళిద్దరూ ప్రదక్షిణలకే ఆ శక్తి సంపాదించుకున్నారు. వినాయకుడు కార్తికేయుడు మొత్తం భూమందరి. కానీ 2 ప్రదక్షిణాలు, 2 రకాలైనటువంటి ప్రదక్షిణాలు ఉన్నాయి. దాన్ని వినాయక సాధన అనొచ్చు మీరు, కార్తికేయ సాధన అనొచ్చు. వినాయక సాధన అవరోధాలన్నీ తీసేస్తుంది, కార్తికేయ సాధన దేవతా సేనాధిపతి మీతో ఉంటాడు, అవరోధాలన్నీ తొలగిస్తుంది. చూసుకోండి అది ప్రదక్షిణ. యాని కానిక పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిక తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. కానీ ప్రదక్షిణలో మీరు చేయవలసింది ఏంటో తెలుసా? చివరి ఒక మాట అనాలి, నష్టో మోహ స్మృతిర్లభ తత్ర సాదాత్మ యాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అనేటటువంటి సాధన ఇది. గురువు ఏం చెప్తే అది చేస్తాను అనేటటువంటి సాధన. ఇందాక నేను చెప్పినది ఏంటి? గురువు మనకి చేసే సాధన, అంటే నీ కోరికలు తీర్చడానికి గురువును ఉపయోగించుకుంటు. ఇది గురువుకి నువ్వు ఉపయోగపడతావు. తేడా అర్థమైంది కదా. ఈ ప్రదక్షిణాలలో అంతరార్థం అది. ఈ ప్రదక్షిణాలలో ప్రాణోత్థాన ప్రదక్షిణ అని ఒకటి, షట్చక్ర జాగరణ ప్రదక్షిణ అని ఒకటి, 2 గంటల పాటు జరిగే ప్రాణోత్థాన ప్రక్రియ, 112 సార్లు చేయవలసినటువంటి చక్రీయ ప్రదక్షిణ. మెల్లిమెల్లిగా నేను మీకు చెప్తాను. నేను ఆ గ్రూప్ చెప్దాం. ఇంకా నేను అందరికీ కలిపి ఇలా చెప్పదలుచుకోలేదు. గోసేవ చేసేవాళ్ళకి దాని గురించే చెప్తాను నేను, మహాలక్ష్మి సాధన చేసేవాళ్ళకి దాని గురించే చెప్తాను. మీరు సమూహాలుగా విడిపోండి. ఈ ప్రదక్షిణల గురించి నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఆ విశేష కార్యక్రమానికి. ఇక్కడ ఇంతమంది అంతమంది అనేం లేదు. ప్రాణోత్థానం ఎంతవరకైనా జరిగిపోవచ్చు, చక్ర జాగరణ ఎవరికైనా జరగవచ్చు. ఆ గ్రూపులు ఏర్పడి ఈ దేవాలయాల చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే ఆ ఫలితాలు మీకు అనిపిస్తాయి. లాస్ట్న ఇంకొక గ్రూప్ ఉంది, ఏడవ గ్రూప్. త్రిగంధి భేదన చక్రము సాధన. త్రిగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని మూడు గ్రంథులు ఉంటాయి మనకి. దాన్ని సహస్రార చక్రాన్ని ఉపయోగించుకుని ఎలా భేదన చేయాలి అనేటటువంటి దానికి, దానికి విశేషమైనటువంటి 12 రోజుల క్లాసు. నేను డేట్ అనౌన్స్ చేశాను మీకు, శివరాత్రికి 12 రోజుల ముందు నుంచి శ్రీశైలంలో జరుగుతుంది. మీరు ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నా అంటే అప్పటికి మీరు ఫ్రీ అవ్వాలి 12 రోజుల పాటు. 3 రోజులు వస్తే సరిపోతుందా అండి అని మీరు కాలేజీకి వెళ్ళి 2 రోజులు వస్తే సరిపోతుందా అండి, డిగ్రీ ఇస్తారా అని అడగండి. నేను ఒప్పుకోను, 12 రోజులు ఉండాల్సిందే. మీరు మెడికల్ లీవ్ పెడతారు, ఏ లీవ్ పెడతారు. ఈ త్రిగ్రంథి అనేటటువంటిది శివశక్తి సాధన అని కూడా సౌందర్య లహరిలో శ్రీచక్రోపాసన యొక్క రహస్యాలుగా లలిత రహస్యనామము చెప్తుంది, సౌందర్య లహరిలో శంకరాచార్య వారు చెప్తారు. దానికి సంబంధించినటువంటి 12 రోజుల సాధన శివరాత్రి నాడు శ్రీశైలంలో ఎందుకు జరుగుతుంది అంటే, అక్కడ జ్యోతిర్లింగము ఉంది, శక్తిపీఠము ఉంది, అమ్మవారి శక్తిపీఠము ఉంది. ఇవి రెండు ఇంకెక్కడా లేవు భారతదేశము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఇది చాలా గొప్పదైనటువంటి, వైష్ణవంగా చూసుకుంటే వెంకటేశ్వర స్వామి, శివపరంగా చూసుకుంటే ఇది. అందుచేత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర రాబోయేటటువంటి రోజుల్లో అద్భుతంగా ఉంటుంది అన్న దానికి కారణం ఇది. ఆధ్యాత్మిక జగత్తులో ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ వహిస్తుంది, అది దాని నియతి. అది మీ ద్వారా వస్తుందో ఇంకోళ్ళ ద్వారా వస్తుందో, నిమిత్త మాత్రం భవసవ్య సాధ్యం. ఈ శ్రీశైలానికి రాజేసుకున్న వాళ్ళకి ఇంకొక చిన్న పని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. 108 యజ్ఞకుండాలు ఒక చోట పెట్టుకుని ప్రతిరోజు దానికి 112 ప్రదక్షిణాలు చేస్తూ మీ ఎన్నుకున్నటువంటి మంత్రాలను అక్కడ చేసుకుంటూ 12 రోజుల పాటు కుండలిని గురించి పూజ్య గురుదేవ్ రాసిన హిందీలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని ప్లస్ ఇంకో 5 పుస్తకాల నుంచి విషయాన్ని క్రోడీకరించి ఒక పుస్తకాన్ని నేను అందజేశాను మే నెలలో, గాయత్రి సావిత్రి కుండలిని అని. అది చీఫ్ మినిస్టర్ ద్వారా ఓపెన్ చేయబడింది మే 5. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ద్వారా ఓపెన్ చేయబడింది అంటానికి అదేదో గొప్పని కాదు. చీఫ్ మినిస్టర్ అంటే ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి ఆధ్యాత్మిక జగత్తులో, నా విష్ణు పృథ్వీపతే, విష్ణు అంశం లేకుండా ఎవడు పృథ్వీపతి కాజాలడు, అందులో చీఫ్ మినిస్టర్. అతను ఓపెన్ చేశాడు అంటే ఏంటి, విష్ణు అంశ యొక్క ప్రతినిధి దాన్ని ఓపెన్ చేశాడు కనుక దాని విలువ మీరు అర్థం చేసుకోండి. ఆ యాంగిల్లో చెప్తున్నాను, ఇంత తప్ప పొలిటీషియన్స్కి నేను ఎంత విలువ ఇస్తానో నీకు తెలుసు, నేనేం పెద్దవాళ్ళకి విలువ ఇవ్వను. కానీ ప్రిన్సిపాల్ వచ్చాడు అనుకోండి, నా ప్రిన్సిపాల్ ఇప్పుడు నేను లేచి నుంచుంటాను నుంచున్నా, ఆ కామన్ సెన్స్ ఉండాలి. ఆ పోస్టులో ఉన్న వాళ్ళకి తగిన గౌరవం మనమే ఆధ్యాత్మిక వ్యక్తులు ఇవ్వకపోతే ఇంకా ఎవరిస్తారు అని చేత అది గుర్తుంచుకోండి. అంచేత 108 యజ్ఞకుండాలు చుట్టూ చేసుకోండి, లేదు మేము 108 యజ్ఞకుండాలు ఓ చోట చేసుకోలేమండి అంటే, 12 చోట్ల అమలాపురంలో 9 యజ్ఞకుండాలు పెట్టుకోండి. 12 9 8 108 అయిపోతాయి. మీరు ఇక్కడ చదువుకోండి, వాళ్ళు అక్కడ చదువుకుంటారు. మినీ నా కోరిక అర్థమైంది, ఏదో విధంగా మిమ్మల్ని కుండల్ని సాధన వైపు తీసుకెళ్లాలి అని. సరేనా, ఇది 12 రోజులు చేసుకున్నాక మిగతా కార్యక్రమాలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి. సరేనా, ఆసన ప్రాణాయామాలలో కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోండి. శక్తిశాలిని ముద్ర అని ఒక ముద్ర ఉంది. ఆహారం తీసుకునే ముందు కనీసము మీరు 5 సార్లు ఆ ముద్ర వేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ విజ్ఞాన భైరవ తంత్రంలో ఏం చెప్తాడు అంటే, ఈ శక్తిశాలిని ముద్ర ఇలా రోజు వేసుకునేటటువంటి వాడు ముసలివాడు యువకుడు అయిపోతాడు అని. రోజు చేస్తే, ఒకరోజు చేసి యువకుడు అవ్వలేదండి అంటే కుదరదు, జుట్టు ఊడిపోతున్నా. మనం మందులు వేసుకుంటూనే ఉంటాం కదా, తెలిసి కూడా అది మందు పనిచేయదని. కానీ ఇది పనిచేసే మందు. కండిషన్ అర్థమైనా మంచిని తాగినా మీరేం చేయాలి, ఆ శక్తిశాలిని ముద్ర వేయాలి. ముద్ర ఎలా వేయాలి అది ఇక్కడ అడగండి నన్ను. భైరవ స్వామి గారు ఉన్నారు, దాని తర్వాత ఆయన న్యాచురోపతి మాస్టర్. మీరు నుంచోండి ఒకసారి. అందరికి భైరవ స్వామి గారు ఇందాక మీరు ఒక్కసారి కష్టపడితే వీళ్ళిద్దరినీ అడగండి. మీరు ఆహార నియమాలు ఎలా పాటించాలో, ముద్రలు ఎలా వేయాలో మీ ఊరి వాళ్లే మాకు తెలుసండి. మీకు తెలియటం వేరు, ఈ వాళ్ళకి జ్ఞానాన్ని ఉంది అని ఉపయోగించుకోవటం వేరు. అంచేత శక్తిశాలిని ముద్ర ఒకటి. రాత్రి పడుకునే ముందు శవాసనం, దాన్ని శిథిలీకరణ ముద్ర అంటాం. ఇది కాక ఖేచరి ముద్ర అని ఇంకోటి ఉంది. ఈ మూడు ముద్రలో ఎవరైతే వేసుకుంటారో రెగ్యులర్గా డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ పోతాయి. అడిగి నేర్చుకోండి. ఇది ఇలాంటివన్నీ ఏదో ఒక క్లాస్లో ఇలా చెప్పేసేవి కాదు. మీరు వాళ్ళ వెంటబడాలి. మీరు చెప్పారండి కింద సంవత్సరం ఎవరు అక్కడ లేచి నిల్చున్నారండి అంటే, మీరు వెంటబడాలి. గురువు వెంట మీరు పడాలి, కానీ గురువులు మీ వెంటబట్టేంటో? ఆధ్యాత్మికతలో అంతా తలకిందురే. అంచేత ఆ తలకిందురు దాన్ని మనం కరెక్ట్ చేసుకుందాం. ఇలాగ మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక రెండు మూడు సంవత్సరాలలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికైన ప్రణాళిక వేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య చాలిని, దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంత నిర్భయాః. భవంతు సుఖినః. Thank you.